ఆత్మలక్షణాలను గురించి రెండు శ్లోకాల్లో 20 లక్షణాలను గురించి ఇంతవరకు చెప్పుకున్నాం. ఇంకో రెండు శ్లోకాలు ఉన్నాయి, ఆ రెండు శ్లోకాల్లో చెప్పినటువంటి లక్షణాలతో కలిపి మనం ఈ లక్షణాలన్నింటినీ కనుక సమన్వయం చేసుకొని వాటిని ముందు అర్థం చేసుకొని బాగా వంట పట్టించుకొని వాటి అన్నింటినీ కనుక దృష్టిలో పెట్టుకొని మనం కనుక విచారణ సాగించినట్లయితే ఆత్మ యొక్క స్వరూపం మనకి ఒక విధంగా అవగతమవుతుంది. అవగతమవుతుంది అని అంటే ఇది అపరోక్షంగా అవగతమవుతుంది. ఎందుకన్నానంటే ఆత్మ యొక్క స్థితిని మనం తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా బాణం గుర్తులు. ఈ బాణం గుర్తుల ద్వారా మనం కనుక వెళ్ళినట్లయితే మనం చేరుకోవాల్సినటువంటి ఆ ఆత్మ అనేటువంటి లక్ష్యాన్ని చేరుకోవటం జరుగుతుంది. కనుక ఈ లక్షణాలన్నీ కూడా మనం వంట పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మూడో శ్లోకం అంటే 239వ శ్లోకంలో ఏం చెప్తున్నారో చూడండి. జ్ఞాతృజ్ఞేయ జ్ఞాన శూన్యం అనంతం నిర్వికల్పకం కేవలాఖండ చిన్మాత్రం పరం తత్వం విదుర్బుధాః. బుధాః అంటే వివేకవంతులైనటువంటి వాళ్ళు, పండితులైనటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు అని ఏ రకమైన అర్థమైనా తీసుకోవచ్చు. అలా వివేకం కలిగినటువంటి వాళ్ళు పరంతత్వం, ఆ పరబ్రహ్మాన్ని ఎలా తెలుసుకుంటున్నారంటే జ్ఞాతృ జ్ఞేయం జ్ఞాన శూన్యం. జ్ఞాతృ అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయం అంటే తెలుసుకోబడేది, జ్ఞానం అంటే తెలుసుకోవటం. ఎన్ని కర్త కర్మక్రియ. జ్ఞాతృ అంటే కర్త, తెలుసుకునేవాడు. జ్ఞేయం అంటే కర్మ, తెలుసుకోబడవలసింది. జ్ఞానం అంటే తెలుసుకునేది. ఈ మూడు కూడా శూన్యం, ఈ మూడు కూడా లేనటువంటిది ఆత్మ. ఈ మూడింటినే మనం వేదాంత భాషలో త్రిపుటి అని అంటారు. చూచేవాడు చూడబడేది చూడటం, తెలుసుకునేవాడు తెలుసుకోబడేది తెలుసుకోవటం, దీన్ని త్రిపుటి అని అంటారు. ఈ త్రిపుటి లేనటువంటిది ఆత్మ. ఆత్మస్థితికి వెళ్ళేంత వరకు త్రిపుటి ఉంటుంది. ఆత్మస్థితిలో కూర్చున్న తర్వాత ఇది త్రిపుటి లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి సందర్భంలో ఏదో ఒక్కటే ఉంటుంది, ఆ అసలైనటువంటి వస్తువు. అంతేగాని ఈ తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది, తెలుసుకోవటము అనేటువంటి మూడు ఉండవు. ఇంకా ఆత్మ ఎలాంటిది? అనంతం. దానికి అంతం లేదు. ఎందుకని అంతం లేదు? ఆత్మ అనేటువంటిది సర్వవ్యాపకమై సూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నటువంటిది. అందువల్ల దానికి ఇంతవరకు అని హద్దు పెట్టడానికి వీల్లేదు. అందుకని అనంతం. నిర్వికల్పకం, కల్పనలు లేనిది, సంకల్ప వికల్పాలు లేనటువంటిది. అందుకని నిర్వికల్పకం. కేవలం, కేవలంగా ఉండేది, ఒక్కటిగా అలాగా ఉండేది. అఖండం, పరిపూర్ణమైనటువంటిది. చిన్మాత్రం, చిత్స్వరూపమైనటువంటిది. కేవల అఖండ చిన్మాత్రం అని ఒకే పదంగా చెప్పారు ఇక్కడ. కేవల అఖండ చిన్మాత్రం అంటే అది చిత్స్వరూపం, అంటే జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానస్వరూపం ఎలాంటిది అంటే అఖండం, పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపం. ఆ పరిపూర్ణమైనటువంటి జ్ఞానస్వరూపం ఎలాంటిది అంటే కేవలం, కేవలంగా ఉంటాం. అంటే ఊరికినే జస్ట్ అలా ఉంటాం అంతే, ఇంకా దానికి ఏం పర్లేదు. అదిగో అది ఆత్మ. ఇలాగని బుధాహ వివేకులైనటువంటి వాళ్ళు పరతత్వం, ఆ పరబ్రహ్మాన్ని విదుహు తెలుసుకుంటున్నారు. జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన శూన్యం, ఇది మొట్టమొదటి లక్షణం. జ్ఞాత అంటే తెలుసుకునేటువంటి వాడు, జ్ఞేయం అంటే తెలుసుకోబడేది, జ్ఞానం అంటే తెలుసుకోవటం. ఈ మూడు లేనటువంటిది ఆత్మ చైతన్యం. ఎవరైతే మోక్షాన్ని అందుకోవాలని అనుకుంటారో అటువంటి వాళ్ళు ఏం చేస్తారు? పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటారు. పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే ఎట్లా తెలుస్తుంది? శాస్త్రాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది. మరి ఉపనిషత్తులు మనకు అర్థం కావదండి. అందుకని ఎవరైనా తెలిసినటువంటి వాళ్ళని, మా ఆత్మల్ని, గురువుల్ని వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ ముఖత గురుముఖత కూర్చొని వాటిని తెలుసుకోవాలి. అయితే ఎవరు మోక్షాన్ని అందుకోవాలని అనుకున్నటువంటి వాళ్ళకి ఇది అవసరం. ఆ మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి వాళ్ళు శాస్త్రాల ద్వారా, గురువుల ద్వారా ఇలా తెలుసుకుంటారు. ఈ తెలుసుకునేటువంటి వాడే జ్ఞాత. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. అయితే ఎవరిని గురించి తెలుసుకుంటున్నారు అని అంటే పరమాత్మ గురించి, పరబ్రహ్మాన్ని గురించి, పరతత్వాన్ని గురించి. కాబట్టి ఆ పరమాత్మ, పరతత్వం, పరబ్రహ్మ అదేముంది, జ్ఞేయం అంటే తెలుసుకోబడవలసినటువంటిది, ఆ జ్ఞేయమైనటువంటిది. ఇక మరి తెలుసుకోవటమనే మనమేమో తెలుసుకునేవాళ్ళం, అదేమో తెలియబడేది. అయితే తెలుసుకోవటం అనేటువంటి జ్ఞానం మధ్యలో ఉండాలి. అందుకని తెలుసుకోవటం జ్ఞానం అన్నారు. కాబట్టి సాధకుడైనటువంటి వాడు సిద్ధుడయ్యేంతవరకు, జీవన్ముక్తుడయ్యేంతవరకు, మోక్షాన్ని పొందేంతవరకు ఈ మూడు ఉంటాయి. ఇప్పుడు మనం మోక్షాన్ని పొందాలనుకుంటున్నాం కాబట్టి పరమాత్మను తెలుసుకోవాలనుకుంటున్నాం. తెలుసుకోవాలనుకునేటువంటి మనం జ్ఞాతృ, జ్ఞాత. మరి తెలియబడవలసినటువంటి పరమాత్మ జ్ఞేయం. కాబట్టి మనం ఎవరి గురించి తెలుసుకోవాలో పరమాత్మ గురించి తెలుసుకోవాలి. మరి తెలుసుకోవాలంటే మధ్యలో జ్ఞానం, ఆ శాస్త్రం అనేది ఒకటి ఉండాలి, అది జ్ఞానం. కాబట్టి ఈ మూడు ఉంటాయి. అంటే ఎప్పటిదాకా నువ్వు పరమాత్మ గురించి తెలుసుకోవాలనుకుంటావు అని అంటే నువ్వు మోక్షాన్ని అందుకునేదాకా. అంటే నువ్వు పరమాత్మ అయిన దాకా పరమాత్మ గురించి తెలుసుకోవాలి. నువ్వు పరమాత్మ అయిన తర్వాత ఇంకా పరమాత్మ గురించి తెలుసుకుంటావా? అక్కర్లా. అందుకని అప్పుడు తెలుసుకోవటం కానీ తెలియబడేది కానీ ఇంకేం అక్కర్లా. అందుకని ఇక్కడ ఈ మూడు త్రిపుటి అనేటువంటిది జీవుడు దేవుడయ్యేంతవరకు, మోక్షాన్ని పొందేంతవరకు ఇది కాస్త అవసరం. అయితే ఎప్పుడైతే సాధకుడు కాస్త సిద్ధుడయ్యాడో, జీవుడు కాస్త దేవుడయ్యాడో, మన యొక్క జీవభావాన్ని వదిలి ఆత్మస్థితిలో, ఆత్మభావంలో, ఆత్మగా అనుభూతిని చెంది ఆత్మగా ఉన్నామో అప్పుడు ఇక ఈ మూడింటితోటి పని లేదు. ఎందుకని? జీవుడు కాస్త దేవుడయ్యాడు, జ్ఞాత కాస్త జ్ఞేయమైపోయింది. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు, ఈ తెలుసుకునేవాడు జ్ఞేయం, తెలియబడేటువంటి వాడు అయ్యాడు, అంటే పరమాత్మ అయ్యాడు. ఇప్పుడు మరి పరమాత్మ అయిన తర్వాత జీవుడు తన జీవభావాన్ని వదులుకున్న తర్వాత ఇప్పుడు ఇద్దరున్నారంటే ఇద్దరు లేరు. ఇది తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది రెండేవు, ఒకటే ఉంది. సరే, ఒక్కటే ఉంది, బాగానే ఉంది. అంటే బాగా అర్థం కావాలంటే మనకు ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుంటే సరిపోదు. మనకు వడ్ల గింజ ఉందనుకోండి, వడ్ల గింజ, అది బియ్యం గింజ ఎప్పుడవుద్ది? ఆ పొట్టుకనే తీసేస్తే బియ్యం గింజ అవుద్ది. అప్పటిదాకా దాన్ని ఏమన్నారు? వడ్ల గింజ అన్నారు. పొట్టుకనే తీసేస్తే ఏమన్నారు? బియ్యం గింజ అన్నారు. మనం కూడా అంతే. ఈ జీవభావం అనే పొట్టును తగిలించుకున్నంతకాలం ఆత్మ అయినటువంటి మనం జీవుడే, వడ్ల గింజనే అంటారు మనం. ఎప్పుడైతే ఈ జీవభావం అనేటువంటి ఆ పొట్టు కాస్త తొలగించేసామో అప్పుడు కాస్త మనం ఆత్మ అనేటువంటి ఆ బియ్యం గింజ అయిపోతాం. ఇప్పుడు రెండున్నాయా? బియ్యం గింజ, వడ్ల గింజ రెండున్నాయా? లేవు. అప్పుడు కూడా రెండు లేవు. ఎందుకని? అప్పుడు జీవుడే ఉన్నాడు, ఇప్పుడు ఆత్మయే ఉన్నది. ఇలా ఒకసారి జీవుడు కనుక దేవుడైతే ఇక దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎక్కడ ఉంటాడు, దేవుడు ఏం చేస్తుంటాడు అని అడుగుతావా? నువ్వు దేవుడు అయితే దేవుడు ఎక్కడున్నాడని ఎట్లడుగుతావు? నువ్వు ఆత్మ అయితే ఆత్మ అంటే ఏమిటండి అని అడుగుతావా? ఆత్మ అంటే ఏమిటండి అని నువ్వు అడిగావంటే నువ్వు ఆత్మ కానట్టే కదా. కనుక సిద్ధుడు, సాధకుడు కాస్త సిద్ధుడైతే, జీవుడు కాస్త ఆత్మస్వరూపంగా అయితే ఇక ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇక అతనికి లేదు. తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ జ్ఞానంతో పని లేదు. అందుకని జ్ఞానము అక్కర్లా. కాబట్టి ఇప్పుడు జ్ఞానం కూడా పోతే ఏమైంది? త్రిపుటి పోయింది, అంటే మూడు పోయింది. కాబట్టి పరమాత్మలో త్రిపుటి లేదు అని అంటానికి కారణం ఇది. నువ్వు పరమాత్మ అయినప్పుడు తెలుసుకునే పని లేదు, ఇంకా దేన్ని తెలుసుకోవాలన్నా అది లేదు, తెలుసుకోవటం అనేటువంటిది లేదు, అందుకని త్రిపుటి కాస్త లేదు. అంటే జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం మూడు కూడా ఒక్కటైపోయినాయి, ఉన్నది ఒక్కటే పరమాత్మ. జీవభావం మన వ్యక్తిత్వం అంతరించిపోయిన తర్వాత, జీవభావాన్ని మనం వదిలేసిన తర్వాత ఇక జీవుడికి లేదా ఈ వ్యక్తికి ఇక గుర్తింపు లేదు. సాధకుడిగా ఉన్నంతకాలం పరమాత్మను గురించి తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉన్నాడు. అలా పరమాత్మను గురించి తెలుసుకుంటూ సాధన చేస్తూ ఉన్నంతకాలం ఏమంటున్నాడు, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను గృహస్థుణ్ణి, నేను గృహిణిని, నేను టీచర్ని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని, నేను వ్యాపారస్తుణ్ణి, నేను ఉద్యోగస్తుణ్ణి అన్నాడు. అంటే ఇక్కడ వ్యక్తిత్వం ఉంది. ఎప్పుడు? ఈ జీవభావంలో ఉన్నంతకాలం. ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, ఈ జీవభావంలో ఉన్నంతకాలము కూడా అతడు తన యొక్క ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం, అంటే దేహానికి సంబంధించింది ఏదో ఉంది. నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను టీచర్ని, నేను డాక్టర్ని, నేను యాక్టర్ని అనేటువంటిదంతా కూడా ఉన్నది. ఎప్పుడైతే ఈ జీవుడు జీవభావాన్ని వదిలేసి ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని వదులుకొని తాను ఆత్మగా ఉన్నాడో, మరి ఆత్మగా ఉన్నప్పుడు నేను పురుషుణ్ణి, నేను స్త్రీని అంటాడా? అంటే ఆత్మ పురుషుడు స్త్రీ అనే ఉంటాయా? ఆత్మ డాక్టరు, యాక్టరు, టీచరు, ఉద్యోగి, వ్యాపారి అనేటువంటి ఉంటుందా ఆత్మకి? ఆత్మకి ఇలాంటి ప్రత్యేకతలు ఉండవు, ఇలాంటి వ్యక్తిత్వం ఉండదు. అందువల్ల ఇవన్నీ కూడా ఎంతకాలం అని అంటే కేవలం సాధకుడుగా ఉన్నంతకాలం, జీవభావంలో ఉన్నంతకాలం. కాబట్టి ఈ క్షేత్రం యొక్క లక్షణాలనే అప్పుడు చెప్తాడు. ఎందుకంటే క్షేత్రంతో తాదాత్మ్యం చెంది జీవుడుగా ఉన్నాడు కాబట్టి. కానీ జీవభావాన్ని వదిలించుకున్న తర్వాత ఇక పురుషుడుగా, నేను పురుషుణ్ణి కాదు, నేను స్త్రీని కాదు, నేను గృహస్థుణ్ణి కాదు, నేను గృహిణిని కాదు, టీచర్ని కాదు, యాక్టర్ని కాదు, డాక్టర్ని కాదు, ఉద్యోగిని కాదు, వ్యాపారిని కాదు అనేటువంటి స్థితిలో ఉంటాడు. చెప్తాడంటే చెప్పడు కానీ ఆ స్థితిలో ఉంటాడు. మరైతే ఏ స్థితిలో ఉంటాడండి? సరే కానీ అన్నీ చెప్పావు కదా, మరి ఇప్పుడు ఆత్మ కనుకైతే ఏ స్థితిలో ఉంటావు? నేను ఆత్మను, నేను పరమాత్మను, నాకు దేహం లేదు, నాకు రూపం లేదు, నాకు గుణం లేదు, నాకే మార్పులు లేవు, నాకు చావు పుట్టుకలు లేవు, నేను సర్వవ్యాపకమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని, సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యాన్ని, సర్వవ్యాపక చైతన్యాన్ని, స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మను అని అప్పుడు నీ లక్షణాలు అయ్యి. ఎవరైతే మోక్షాన్ని పొందారో వాళ్ళు తన యొక్క స్థితిని ఇట్లా చెబితే మోక్షం పొందినటువంటి ఇంకొకరు కూడా ఏం చెబుతాడంటే ఇదే చెబుతాడు. ఇప్పుడు మాత్రం వేరు వేరు. ఒక ఆయన నేను పురుషుడిని అంటాడు, ఒక ఆయన నేను స్త్రీని అంటాడు, ఒక ఆయన నేను డాక్టర్ని అంటాడు, ఒక ఆయన నేను యాక్టర్ని అంటాడు. కానీ ఆత్మ కాలిన తర్వాతనే అందరికీ ఒకటే మాట, నేను పురుషుణ్ణి కాదు, స్త్రీని కాదు, నేను ఆత్మని, నేను చైతన్యాన్ని, నేను సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యాన్ని, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, నేను స్వయం ప్రకాశాన్ని, నేను అంతటా ఉన్నాను, నాకు పరిమితులు లేవు, నాకు దేహం లేదు అని ఇలా చెప్తారు. అందరి కూడా, అందరి భావం కూడా ఇదే. ఎందుకంటే అందరూ కూడా ఒకటే శుద్ధ చైతన్యం కదా. కానీ ఇప్పుడు నాకన్నా పరమాత్మ వేరుగా లేడు. జీవుడుగా ఉన్నప్పుడు పరమాత్మ నాకన్నా వేరుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నది నేను ఒక్కడే పరమాత్మని, శుద్ధ చైతన్యాన్ని. కనుక ఇటువంటి స్థితిలో ఇక త్రిపుటికి అవకాశం లేదు. ఇప్పుడు చూడండి, నేను వేదాంతాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు గురువుని, మరి రాత్రి పడుకున్న తర్వాత ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇవన్నీ పోయి, నేను చిన్న బాలుడిని, తండ్రితో పాటుగా బజారుకి వెళ్ళి నాకు ఆ బొమ్మలు కావాలి, ఈ బొమ్మలు కావాలి, ఐస్ క్రీమ్ కావాలని కొనిపెట్టమని గాలి చేశాను. సరే కొనిపెట్టాడు, కమ్మగా తిన్నాం, అన్నీ అయిపోయింది. సరే బిస్కెట్లు, చాక్లెట్లు కావాలా ఇంటికి తీసుకెళ్తానికి అన్నాం, సరే అవి కూడా కొనిపెట్టాడు. తర్వాత ఎన్నో ఆటలు ఆడుకున్నాం, పాటలు పాడుకున్నాం, ఎన్నో అయిపోయింది. ఆ తర్వాత మెలకు వచ్చింది, మరి మెలకు వచ్చిన తర్వాత ఇప్పుడు నేను బాలుణ్ణి అని అంటానా, చాక్లెట్ తిన్నాను అంటానా, ఐస్ క్రీమ్ కొనుక్కున్నాను అంటానా, బజారికి పోయాను ఆడుకున్నాను పాడుకున్నాను అంటావా అన? ఎందుకని ఎందుకని అంటే ఇప్పుడు మన స్థితిలో మనం ఉన్నాం, అప్పుడు కల్పించబడినటువంటి స్థితిలో ఉన్నాం. స్వప్నంలో ఒక స్థితి కల్పించబడింది, దాంట్లో ఉన్నాం. అదేవిధంగా ఆత్మ అనేటువంటిది మన యథార్థ స్థితి, ఇప్పుడు మన ముందు కల్పించబడిన స్థితి. కాబట్టి ఆత్మనైనటువంటి మనం ఈ పెద్ద కళ్ళలో, ఈ జాగ్రత్త అనేటువంటి పెద్ద కళ్ళలో ఇదిగో ఇప్పుడు ఈ రూపాలు ధరించి ఈ గుణాలతోటి ఈ భావాలతోటి ఈ ఆలోచనలతోటి ఇక్కడికి వచ్చాం. అందుకని మనం అన్నీ కూడా వేరు వేరు లక్షణాలు ఉన్నాయి. ఇది ఎప్పుడైతే పోయిందో అంతా ఒక్కటే ఆత్మ. కనుక మన యథార్థ స్థితిలోకి వస్తే ఇవన్నీ కూడా రద్దయిపోతాయి అన్నమాట. మరి ఇప్పుడు ఉన్నది కేవలం నేను మాత్రమే, కేవలం నేను మాత్రమే ఉంటే ఇప్పుడు బాలుడు లేడు, ఐస్ క్రీములు లేవు, అనుభవాలు లేవు, పాటలు లేవు, ఆటలు లేవు, ఏమి. అదేవిధంగా మనం నిజంగా పరమాత్మ స్వరూపంలో మనలో జీవుడు లేడు, ఇక్కడ వస్తువులు లేవు, అనుభవాలు లేవు, ఏమీ లేవు ఇక్కడ. ఇదంతా కూడా ఒక కళ లాంటిది. అయితే మనం కళ అనుకోవట్లా నిజమని అనుకుంటున్నాం. రాత్రి మాత్రం మనం కళ అనుకున్నాం, ఆ కలగనేటప్పుడు అప్పుడు కూడా నిజమని అనుకున్నాం. అది కళను ఎప్పుడు తెలిసింది? మేలుకున్న తర్వాత తెలిసింది. మరి ఇది కళను ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు తెలియదు. దీంట్లో నుంచి కన్నా మేలుకుంటే తెలుసు. అంటే ఈ జాగ్రత్తావస్థలో నుంచి జ్ఞానావస్థలోకి మేలుకున్నప్పుడు ఇది కూడా ఒక కళ లాంటిదే అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఆత్మస్వరూపంగా ఉంటే కేవల ఆత్మగానే ఉంటాం తప్ప ఇక జీవుడికి సంబంధించినటువంటి వ్యక్తిత్వం అంటూ ఏమీ కూడా ఉండదు. త్రిపుటి అనేటువంటిది ఏమీ ఉండదు. శుద్ధ చైతన్యం, పరమాత్మ, ఏకం, అద్వయం, అద్వితీయం, అది ఒక్కటే, రెండవది ఏది లేదు. మరి ఉన్నది ఒక్కటే అయితే రెండవది ఏది లేకపోతే మరి తెలుసుకునేవాడు ఎవడు? తెలియబడేది ఏది? తెలుసుకునే జ్ఞానం ఏది? అన్నీ అదే. ఎందుకంటే అక్కడ తెలుసుకునేవాడితో పని లేదు, తెలియబడేదాంతో పని లేదు, తెలుసుకోవడంతో పని లేదు. అందుకని ఈ మూడు అదృశ్యమైపోయి కేవల ఆత్మగా మిగిలిపోవటం జరుగుతుంది. ఆత్మగా ఉన్నావా? అంతా ఒక్కటే, ఎక్కడ భేదం లేదు. జీవుడిగా ఉన్నావా? అంతా వేరు వేరు అన్ని భేదాలు. ఇది జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన శూన్యం. కాబట్టి ఈ మూడు త్రిపుటి అనేటువంటిది లేని స్థితి ఆత్మ. నువ్వు ఆత్మస్థితిలో ఉంటే త్రిపుటి లేదు, నువ్వు కేవల ఆత్మగానే ఉంటావు. ఇక రెండవది అనంతం అన్నారు. ఒక్కసారి జీవన్ముక్తిని కనుక పొందినట్లయితే, జీవభావాన్ని కనుక వదిలించుకొని నీ స్వరూపంలో, నీ నిజస్వరూపంలో, ఆత్మస్వరూపంలో, నీ స్వస్థితిలో నువ్వు కనుక నిలిచినట్లయితే ఆ అనుభవం ఇక తాత్కాలికమైనటువంటి అనుభవం కాదు, అది శాశ్వతమైనటువంటి అనుభవం. అలా కాకుండా నువ్వు ఈ జీవభావాలు అనుకుంటే నీకు వచ్చేటువంటి అనుభవాలన్నీ తాత్కాలికమైనటువంటివి, ఎప్పుడూ ఉండేటువంటివి కాదు. అంటే ఇదంతా కూడా అంతం ఉన్నటువంటివి, అది అంతం లేనటువంటివి. ఇక్కడ దేన్నన్నా పొందామనుకో పోవటం కూడా ఉంటుంది, పుట్టామనుకో పోవటం ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా అంతం ఉన్నాయి, కానీ ఆత్మకో అంతం లేదు. ఆత్మని అనంతం అన్నారు. ఎందుకన్నారు? ఈ దేహం పోయినా మళ్ళీ ఇంకో దేహాన్ని తగిలించుకొని వస్తున్నాం కదా. సరేలేండి, దేహం పోతే ఇంకో దేహాన్ని తగిలించుకొని వచ్చేది మన యొక్క సూక్ష్మదేహం కదా, కాబట్టి ఆత్మ కాదు కదా. మరి సూక్ష్మదేహం కూడా పోతే, సూక్ష్మదేహం కారణ దేహం కూడా పోతాయిగా మోక్షాన్ని అందుకున్నప్పుడు, అవి కూడా పోతే ఇంకేముంది? ఆత్మ ఉంది. మరి ఆత్మ ఎప్పుడు పోద్ది? ఆత్మ ఎప్పటికీ పోదు. కాబట్టి అది అనంతం. ఈ దేహాలు అంతం, ఈ మనసు అంతం, ఈ బుద్ధి అంతం, ఈ కారణ శరీరం అంతం, ఈ జీవభావం అంతం, అన్నీ అంతమైపోయాయి. కానీ అంతంగా అనేటువంటిది ఆత్మ ఒక్కటే. దేహాలున్నా దేహాలు లేకపోయినా ఆత్మ శాశ్వతంగా ఒక్కటిగా, ఏకంగా, అద్వయంగా, అద్వితీయంగా, కేవలంగా ఆత్మ మాత్రం ఉంటుంది. కాబట్టి అది అనంతమైనటువంటిది. సాధారణమైనటువంటి అనుభవాల్లాగా కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత పోయేటువంటిది కాదు. వాసనలు అనేటువంటి విత్తనాలు జ్ఞానం అనేటువంటి అగ్నిలో కాలిపోయి, వాసనలు అనేటువంటి విత్తనాలు జ్ఞానం అనేటువంటి అగ్నిలో కాలిపోయి, అందుకని ఆ విత్తనాలు మొలకెత్తవు. విత్తనాలు మొలకెత్తాలి అని అంటే అగ్ని మీద కాలిస్తే ఇక మొలకెత్తే పని లేదు, దాంట్లో ఉన్న జీవభావం చచ్చిపోద్ది. అదే ప్రకారంగా మనలో ఉన్నటువంటి వాసనలన్నీ కూడా ఎప్పుడైతే మనం ఆత్మస్థితిలో నిలిచామో ఆ వాసనలన్నీ కూడా రద్దయిపోయింది. ఎందుకంటే ఆ వాసనలన్నీ కూడా ఈ దేహంతో పాటు ఉండేవి, కారణదేహంతో పాటు ఉండేవి. అందువల్ల ఇది జన్మ లేకుండా పోయేటువంటి స్థితి. కాబట్టి అటువంటి స్థితిని పొందితే అది అనంతము. ఇక కేవల అఖండ చిన్మాత్రం అన్నారు. కేవల అఖండ చిన్మాత్రం. చిన్మాత్రం అంటే చిత్ మాత్రం అని. చిత్ అంటే జ్ఞానం, అంటే జ్ఞానస్వరూపం మాత్రమే. ఇక దాంట్లో ఇంకేమి లేదు. ఈ చిన్మాత్రం అని ఎందుకు చెబుతున్నారంటే ఇది బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చిత్ అంటే జ్ఞానం కాదు. జ్ఞానం అని అంటే ఏమంటే అప్పుడప్పుడు ఏమైనా అజ్ఞానం వచ్చిందని మనకు అనుమానం వస్తుంది. అందుకని జ్ఞానం మాత్రమే. ఇక అజ్ఞానం అనేది ఎట్టుంటుందో అది తెలియదు. సుఖం మాత్రమే, దుఃఖం ఎట్టుంటుందో తెలియదు. ఇప్పుడు మనకైతే సుఖం ఎట్టుంటుందో తెలుసు, దుఃఖం ఎట్టుంటుందో తెలుసు. ఎందుకంటే దాన్ని అనుభవిస్తున్నాం, దీన్ని అనుభవిస్తున్నాం జీవభావంలో. కానీ ఆత్మభావంలో ఎట్టుంటుంది? కేవలం ఆనందం. కేవలం ఆనందం అంటే ఆనందం మాత్రమే. దుఃఖం ఎట్టుంటుందో కష్ట చూద్దామండి. ఆహా, సూర్యుడికి ఎట్టయితే చీకటి లేదో, సూర్యుడికి చీకటి ఉందా? లేదు. ఎందుకంటే చీకటి ఆయన చూసి పారిపోద్ది. కాబట్టి సూర్యుడికి చీకటి ఎట్టుంటుందో అసలు తెలియనే తెలియదు పాపం ఇంతవరకు కూడా. అది అదే ప్రకారంగా ఈ ఆత్మకి దుఃఖం ఎట్టుంటుందో తెలియదు. అందుకనే అటువంటి ఆత్మస్వరూపంగా ఉండాలి. మరి ఆత్మస్వరూపంగా ఉండాలంటే అది ఏదోనాయి మనం పోతున్నామంటే కాదు, మన స్వరూపం నిజంగా ఆత్మస్వరూపమే. ఇప్పుడేమనుకుంటున్నామంటే ఆత్మస్వరూపాన్ని మర్చిపోయాం, మర్చిపోయి జీవుడిగా బ్రతుకుతున్నాం. జీవుడిగా బ్రతకటమే కాదు, ఈ జీవుడిగా బ్రతుకుతూ ఇందులోనే హాయిగా ఆనందంగా ఉందనుకుంటున్నాం. కానీ యథార్థం ఏమిటంటే ఇక్కడ వచ్చేటువంటి ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం కాదు. ఆత్మ యొక్క ఆనందం ఏదైతే ఉందో అదే శాశ్వతమైనటువంటి ఆనందం, దుఃఖం లేనటువంటి ఆనందం. పైగా అది ఎట్లాంటి చిత్ మాత్రం. చిత్ అంటే జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానం కూడా ఎలాంటి ప్రజ్ఞాన ఘనం, మేము చెప్పుకున్నాం ప్రజ్ఞాన ఘనం. ఇక్కడ కూడా మనకి బుద్ధి ఉంది. జ్ఞానం అంటే తెలివి కదా, తెలివి అంటే బుద్ధిలో ఉండేది కదా. మనకి బుద్ధి ఉంది కదా, మనకి బుద్ధిలో తెలివి ఉంది. ఏం తెలివి అంటే ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని గురించి మనం తెలుసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక వస్తువుని గురించి నువ్వు చెప్పావనుకో, నాకెప్పుడు కానీ చూడకపోతేనో దాని గురించి తెలియకపోతే నాకు తెలియదు. అంటే ఒక వస్తువుని గురించి తెలుసుకోవటం కానీ ఒక వస్తువుని గురించి తెలుసుకోలేకపోవటం కానీ మన బుద్ధిలో ఉన్న తెలివి. అంటే మన బుద్ధిలో ఉన్న తెలివికి కొన్ని తెలుసుకునేటువంటి, కొన్నిటిని తెలుసుకోగలుగుద్ది, కొన్నిటిని తెలుసుకోలేదు. కానీ ఆత్మలో ఉండే తెలివి ఏమిటో తెలుసిన, ఇక తెలుసుకోలేకపోవటం అనేది లేదు, అన్నిటినీ తెలుసుకునేది. అన్నిటినీ తెలుసుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు బుద్ధి ఉంది, బుద్ధికి వెనకాల ఆత్మ ఉంది కదా, బుద్ధికి ఏం తెలుసో బుద్ధికి ఏం తెలియదో తట్టని చెప్పేస్తా. ఆత్మ చెప్పుద్దండి అంటే ఆహా, మనమే చెబుతున్నాం. మనం చెబుతున్నామనంటే ఆత్మ కారణంగానే చెబుతున్నాం, లేకపోతే ఎట్లా చెబుతాం? మన దగ్గర ఏదో సరుకు ఉంటేనే కదా దాన్ని మనం వ్యక్తం చేసేది. మన దగ్గర ఏ సరుకు లేకపోతే ఎట్లా వ్యక్తం చేస్తాం? కాబట్టి తెలుసుకోవటానికి, తెలుసుకోకపోవటానికి, ఈ రెండింటికి వేరైంది ఆత్మ. అందుకనే కేనోపనిషత్తులో చెప్పారు ఆత్మ గురించి వర్ణిస్తూ, ఇది తెలిసిన దానికన్నా వేరైనది, తెలియని దానికన్నా అధికమైనది. తెలిసిన దానికన్నా వేరైనది, తెలియని దానికన్నా అధికమైనది అని అక్కడ చెప్పారు. కాబట్టి ఇది జ్ఞానానికి అజ్ఞానానికి అతీతమైనటువంటిది ఆత్మ. ఈ ఆత్మ చిత్స్వరూపం మాత్రమే కాదు, జ్ఞానస్వరూపం మాత్రమే కాదు, అది కేవలం, పైగా అఖండం. అఖండ చిత్స్వరూపం, కేవల అఖండ చిత్స్వరూపం. మూడు రకాలైనటువంటి లక్షణాలు కలిపి ఒక్కటిగానే ఇక్కడ చెప్పారు. కేవలంగా ఉండేది, కేవలంగా ఉండటం అంటే మనం ఏం చేస్తామంటే కేవలం ఉండం, ఏదో మాట్లాడతాం, ఏదో చెబుతుంటాం, ఏదో వింటుంటాం, ఏదో తింటుంటాం, ఏదో చూస్తుంటాం, ఏదో రకరకాలు చేస్తూ ఉంటాం. ఏమి చేయకుండా ఊరికినా కూర్చోండి అసలు ఏం మాట్లాడుతున్నాం అనుకుంటే కాస్త అటు ఇటు వదులుతూ ఉంటాం. అందుకని మనం ఊరికినే కేవలంగా ఉంటాం. కేవలంగా ఉండటం అంటే ఏంటంటే అట్లా ఉండిపోవటం అంటే ఎలా ఉంటుంది ఆత్మ అట్లా కదలటానికి చోట్లేదు. దాని పాపం ఇటు కదులుదామంటే అటు చోట్లేదు, ఇటు కదులుదామంటే ఇటు చోట్లేదు, పైగా పోదామంటే అటు చోట్లేదు, కిందకు పోదామంటే అటు చోట్లేదు, ఏ మూల కింద పోదామంటే అటు చోట్లేదు, మొత్తం అది. అందుకని ఎట్టు కదులుద్ది కదలదు, కేవలంగా పని ఏదైనా చేద్దామంటే ఏమి చేయదు. ఏమైనా అనుభవించా ఆహా ఏం అనుభవించలేదు, ఏమైనా కోరిక ఉందా ఆహా కోరిక లేదు. కాబట్టి అది ఎక్కడది కేవలం. తర్వాత లక్షణం నిర్వికల్పకం అన్నారు. నిర్వికల్పకం కల్పనలు లేనిది, సంకల్పాలు లేనిది, వికల్పాలు లేనిది, ఆలోచన సంకల్ప వికల్పాలు అంటే మన ఆలోచన లేదు. అంటే ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి సంకల్పాలు కానీ ఎటువంటి వికల్పాలు కానీ లేనటువంటిది పరమాత్మ తత్వం. ఉన్నది ఒక్కటే కాబట్టి, రెండవది ఏది లేదు కాబట్టి మరి దేని గురించి ఆలోచిస్తుంది? మనమంటే ఎన్నో ఆలోచిస్తాం, మనకంటే వేరుగా ఎంతరో ఉన్నారు, మనకంటే వేరుగా ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం దేని గురించైనా ఆలోచిస్తూ ఉంటాం, ఎన్ని ఆలోచనలైనా చేస్తాం. మానవుడు అంటే సగటున 70,000 ఆలోచనలు చేస్తాడు రోజుకి, రోజుకి 70,000 ఆలోచనలు చేస్తాడు మానవుడు సగటున. అంటే దీంట్లో మళ్ళీ కొంతమంది ఎక్కువ చేయొచ్చు, కొంతమంది తక్కువ చేయొచ్చు. అంటే ఎప్పుడూ ఆలోచనలు చేస్తానే ఉంటుంది మనసు, ఊరికినే కూర్చోదు, ఎప్పుడు చేస్తాను. ఇంకా చాలామంది ఇప్పుడు మీరు వింటా ఉన్నారు కదా, ఇక్కడ వింటా ఉండేవాళ్ళు కూడా మీరు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తానే ఉంటారు అప్పుడు. ఇప్పుడు చెబుతాను నేను కూడా ఏదో ఒక ఆలోచన చేస్తానని మనకు తెలియకుండానే ఆలోచనలు జరిగిపోతూ ఉంటాయి మనస్సులు. అందుకని ఈ ఆలోచనలు అనేటువంటివి చేయటం మనకు అలవాటు. మరి ఆత్మ ఏం ఆలోచనలు చేస్తండి? ఏం చేస్తా పాపం, ఏమీ ఆలోచనలు చేయదు. ఎందుకంటే మనసు లేదు ఆలోచనలు చేయడానికి, మనసు లేదు. సరే పోనీ ఏదైనా కోరికలు ఉన్నాయో దానికి, ఆ కోరికలు లేవు. పోనీ ఏదైనా స్వార్థం ఉందా, నేను బాగుపడాలా అవతలడు ఏమైనా పోయి, ఆహా అది లేదు. మరి ఇంక దానికి ఏం ఆలోచన చేయాలి? కాబట్టి ఆత్మ ఆలోచనారహితమైనటువంటిది, సంకల్పరహితమైనటువంటిది, అందుకని నిర్వికల్పకం అన్నారు. కనుక ఆత్మ నిర్వికల్పకం. ఇక పరంతత్వం బుధాహ విదుర్, ఇటువంటి పరబ్రహ్మాన్ని వివేకమైనటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. ఈ పరతత్వాన్ని ఎవరు తెలుసుకోగలుగుతారు అని అంటే బుధాహ అన్నారు. ఏమిటి బుధాహ? మనకి గ్రహాల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు బుధుడు, ఆయనకి తెలివి బాగా ఎక్కువగా ఉంటుంది. అందుకని అదిగో బుధుడి యొక్క లక్షణాలు మనకు కూడా వస్తే మనకు కూడా తెలివి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పరతత్వాన్ని ఎవరు తెలుసుకుంటారనంటే ఇక్కడ బుధా వివేకులైనటువంటి వాళ్ళు తెలుసుకుంటారు, విజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు తెలుసుకుంటారు, జ్ఞానులైనటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం ఉండాలి. ఎవరిలో ఆత్మానాత్మ వివేక జ్ఞానం ఉంటుందో దాంతో వాళ్ళకి ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యం కలుగుతుంది. ఇది నిత్యం, ఇది అనిత్యం అనేటువంటి భావన ఎవరికైతే స్పష్టంగా ఉందో, నిత్యమైనటువంటి దాని పట్ల ఆసక్తి, అనిత్యమైనటువంటి దాని పట్ల అనాసక్తి ఉంటుంది. ఈ అనిత్యమైనటువంటి వస్తువుల పట్ల అనాసక్తి ఉండటమే వైరాగ్యం. కాబట్టి ఇలా వైరాగ్యం అనేటువంటిది ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. అటువంటి వైరాగ్యం ఎవరికైతే ఉందో వాళ్ళకి శమధమాదులు, తితిక్ష ఇవన్నీ కూడా ఉంటాయి. దాంతో మనసు ఏకాగ్రమయ్యి ఈ శాస్త్ర శ్రవణం బాగా చక్కగా చేయడానికి వీలవుద్ది. అందుకే ఉపనిషత్తుల్ని కనుక గ్రహించాలి అని అంటే ఈ సాధన చతుష్టయ సంపద ఉండాలని చెబుతుంది. కనుక ఈ జ్ఞానులైనటువంటి వారు, బుద్ధులైనటువంటి వారు, వివేకులైనటువంటి వారు ఏం చేస్తారనంటే చిత్తం అంతా కూడా ఏకాగ్రమైపోయింది కనుక సాధన చేసి తన సస్వరూపంలో నిలవగలుగుతారు. తనలో ఉన్నటువంటి చిదంశ ఏదైతే ఉందో, చిత్తంశ, తనలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మగా ఉండిపోతారు. ఆత్మను గుర్తించగలుగుతారు, ఆ ఆత్మతో ఐక్యం కావటానికి ప్రయత్నం చేసి ఆత్మగా ఉంటారు. అప్పుడు నేను ఈ క్షేత్రం కాదు, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని అనేటువంటి భావన కలిగిపోతుంది. కలిగిపోతుంది కాదు, ఆ భావనలో అలా ఉండిపోతుంది. ఆ నిజమైనటువంటి నేను ఆత్మ అని తెలుసుకుంటారు. అటువంటి కేవల చిత్ చైతన్యంగా అలా ఉండిపోవటం జరుగుతుంది. ఇంకా మరొక శ్లోకం ఉంది, ఆ శ్లోకంలో మరొక కొన్ని లక్షణాలు చెప్తున్నారు. అదేమిటో చూడండి, 240. అహేయమనుపాధేయం మనోవాచామగోచరం అప్రమేయమనాద్యంతం బ్రహ్మ పూర్ణమహం మహః. అహేయం అనుపాధేయం. అహేయం అనంటే విడిచిపెట్టడానికి వీల్లేనిది, అనుపాధేయం పట్టుకోవడానికి వీల్లేదు. బాగా అద్భుతమైనటువంటి ఇది కనుక ఆచరణలో కనుక తెచ్చుకోగలిగితే, అనుభవాలు తెచ్చుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పదం. పట్టుకోవడానికి వీల్లేనటువంటిది, విడిచిపెట్టడానికి వీల్లేనటువంటిది ఆత్మ. ఇంకా ఎలాంటిది? మనోవాచాం అగోచరం. మనో వాచాం అగోచరం, మనసుకి వాక్కి అందనటువంటిది, మనసు ద్వారా కానీ వాక్కు ద్వారా కానీ తెలుసుకోవడానికి వీల్లేనటువంటిది ఆత్మ. అప్రమేయం సాటి లేనటువంటిది. అనాద్యంతం అనాది అంతం లేదు. అంతం అంటే ఆది లేదు, అంతం లేదు. ఇక అది పూర్ణ బ్రహ్మం అహం అహహ. పూర్ణ బ్రహ్మం అహం నేను. ఆ పూర్ణ బ్రహ్మాన్ని ఇప్పుడు చిత్తవరంలో ముగింపులో తీసుకొస్తున్నాను. 4 శ్లోకాలు అయిపోయింది. నేను తేజోశక్తి కలిగినటువంటి పూర్ణ బ్రహ్మాన్ని, అధికమైనటువంటి తేజోరూపమైనటువంటి పూర్ణ బ్రహ్మాన్ని అని. మొట్టమొదటిది అహేయం అనుపాధేయం, విడిచిపెట్టడానికి వీల్లేనిది, పట్టుకోవటానికి వీల్లేనటువంటిది. ఇది ఆత్మ. నిజంగా మనకన్నా వేరుగా ఏదన్నా కనుకుంటే మనం పట్టుకోవచ్చు, విడిచిపెట్టవచ్చు. ఇప్పుడు మనకన్నా వేరుగా ఏ వస్తువైనా ఉందనుకోండి మన దగ్గరలో, దాన్ని పట్టుకుంటాం. వద్దనుకుంటే దాన్ని విడిచిపెట్టేస్తాం, అవసరం లేదనుకుంటే మనం విడిచేస్తాం. మరి ఆత్మ మనకంటే వేరైందా? ఇప్పుడు మన ఆత్మ అని తెలుసుకున్న తర్వాత, నేను ఆత్మని తెలుసుకున్న తర్వాత ఆత్మ మరి నాకంటే వేరు కాదుగా. కాబట్టి మరి నేను ఆత్మను ఎట్టు పట్టుకుంటాను? నేను ఆత్మనైతే, కాబట్టి నేను ఆత్మనైతే నాకన్నా వేరుగా రెండో వస్తువు ఉండదుగా. నేను ఆత్మ అంటే సర్వవ్యాపకంగా, సర్వవ్యాపకం అయితే నాకంటే రెండో వస్తువు ఉండదుగా. రెండో వస్తువు లేకపోతే నేను దాన్ని ఎట్టుపట్టుకుంటాను? ఇప్పుడు నాకంటే వేరుగా ఏదైనా వస్తువు ఉంటేనే నేను పట్టుకునేది. నాకంటే వేరుగా ఏ వస్తువు లేకపోతే నేను ఎట్టుపట్టుకుంటాను? మరి ఆత్మ ఏమిటి? సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమై అంతటా వ్యాపించి ఉండేది. ఇంకా చెప్పాలంటే ఈ ఈ జగత్తంతా అది వ్యాపించలా, ఈ జగత్తు మొత్తం కూడా దానిలోనే ఉంది. అంటే ఈ జగత్తుకి వెలుపల కూడా అది ఉంది. ఆత్మను గురించి తెలుసుకోవాలి అని అంటే మన బుద్ధి కొంతవరకే పోద్ది, ఇక ఆ తర్వాత మనకి తెలియదు. అందుకని ఇన్ఫినిట్ అని మనకు ఒక అంకెల్లో ఒకటి చెప్తారు. ఇన్ఫినిట్ అంటే అనంతం, ఇది చెప్పడానికి లేదు. అంకెలు చెప్పుకుంటా పోండి అంటే ఎన్ని రోజులని చెప్పుకుంటా పోవచ్చు, కానీ ఎక్కడా బుద్ధి ఆగదు. ఆగదు కాబట్టి అక్కడ ఒక మాట ఇన్ఫినిట్ అనేసి. ఇప్పుడు జగత్తు ఉందనుకోండి, ఈ జగత్తులో కనుక కొంత భాగంలో ఉన్నటువంటిది కనుకైతే దానికంటే వేరుగా ఇంకేదో కొంత భాగం ఉంది. కానీ అది కాదే, ఈ జగత్తంతా కూడా అందులో ఉంది. జగత్ అంటే ఏమిటండి? మన ఊళ్ళో ఉన్న ఇళ్ళు వాకిళ్ళు అంటారా? కాదు, మన ఊరు కాదు, మన దేశం కాదు, ప్రపంచం కాదు. ఈ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు, ఈ అన్ని దేశాలు కలిపితే ఎంతటి మూడో భాగం ఉంది. మళ్ళీ ఇంకో భాగం ఏంది? పెద్ద భాగం, మూడు భాగాలు ఏంది? సముద్రం. కాబట్టి నీరు భూమి ఈ మొత్తం కలిపితే భూమండలం. సరే, భూమండలం ఒక్కటేనా ఉంది? ఇట్లాంటి భూమిలాగానే ఇంకా కొన్ని గ్రహాలు ఉన్నాయి. భూమి ఒక గ్రహం, అట్లానే కొన్ని గ్రహాలు ఉన్నాయి. మొత్తం 9 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతుంటాయి. అది ఆ సూర్యుడు ఈ కుటుంబానికి పెద్ద. సరే, ఈ మొత్తంగా కనుక కలిపితే మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి మళ్ళీ 5-6 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక్కోటి ఎంత ఉంటాయో తెలిసిన? ఈ ఉపగ్రహాలు అయితే చిన్నవి, కానీ గ్రహాలు మాత్రం ఈ భూమి భూమి కంటే పెద్దవి ఉన్నాయి. 1-2 చిన్నవి ఉన్నాయి, కానీ అన్నీ పెద్దవి. ఇక సూర్యుడు ఇంకా చాలా పెద్ద. ఈ మొత్తం కలిపి, ఈ సూర్య కుటుంబం అంతా కలిపి ఓ చిన్న నక్షత్రం. చిన్న నక్షత్రం అంటాం కాదు, చిన్న నక్షత్రంలో ఒక 100 భాగం ఈ మొత్తం కంటే ఆ చిన్న నక్షత్రం ఉండే అది 100 రెట్లు పెద్ద. ఇక దానికంటే కొన్ని 1000000 రెట్లు పెద్ద అయ్యేటువంటి నక్షత్రాలు ఉన్నాయి ఈ మొత్తం కూడా. సరే ఏమండి ఎక్కడ దాకా ఉన్నాయి నక్షత్రాలను ఎవరు లెక్క పెడతారు? మనకి చూడటానికి అన్నీ ఒక్కసోటే ఉన్నట్టు ఉంటాయి ఆకాశంలో, మనం అటు కనుక చూస్తే అన్నీ ఒక ఒక తలంలో ఉన్నట్టుగా ఉంటాయి, కానీ అట్ట కాదు. ఒకదానికి ఒకదానికి 1000000000000000 మైళ్ళ దూరం ఉంటుంది. అందుకని ఈ 1000000000000 అని చెప్పడానికి వీలు లేక అందుకని దీన్ని లెక్క వేసేటప్పుడు కాంతి సంవత్సరాలను దాంట్లో లెక్కేస్తాం. ఇప్పుడు మనం ఒక నక్షత్రం దగ్గరికి పోవాలనుకోండి, మనం పోలేము. మనమంటే మనం కాదు, ఏ సైంటిస్ట్ కానీ ఎవరు కానీ కొన్ని 100 సంవత్సరాలు కృషి చేసినా పోలేరు. సరే పోయాం అనుకుందాం, మాట వరస సినిమాలో మాదిరిగా కూర్చున్నట్టు పోయాం. ఆడికి పోయిన తర్వాత బయలు చూసామంటే మణి నక్షత్రాలు కనపడు. ఎందరో కనపడతాయో తెలిసినా కొన్ని 1000000000000 మైళ్ళ దూరంలో కనపడతాయి. సరే అక్కడికి కూడా పోయాం, మళ్ళీ అక్కడ చూసామనుకోండి అక్కడ కనపడుతుంది. సరే అక్కడి నుంచి బాగా చివరి దానికి పోదామనుకోండి పోయాం, ఎంతకాలం పడుతుంది అంటే ఒక 10 లక్షల సంవత్సరాలు పడుతుంది. సరే అక్కడికి పోయాం, అక్కడికి పోతే ఆ పైన మళ్ళీ కనపడుతుంది. సరే అక్కడికి పోయాం, అక్కడ మళ్ళీ పైన కనపడతా ఉంటాం. సరే ఎక్కడండి అంతం? ఇక అంతం చెప్పడానికి వీలు లేదు, అందుకని అంతం లేదని చెప్పేయాలి. అంటే ఇట్లా కనపడతాయి ఎక్కడికి పోయాడు. అందుకని ఈ జగత్ అనేటువంటిది ఎంతది, ఈ బుద్ధికి అందేది కాదు, ఈ బుద్ధి పనిచేయదు. మరి జగత్ ఎంతైతే భగవాన్ ఏం చెప్పాడు, విష్టభ్యాహమిదం ప్రస్తుతం ఏకాంశేన స్థితో జగత్, 10వ అధ్యాయం చివరిలో. అంటే ఈ మొత్తం కూడా నాలో ఒక భాగం అన్నాడు, అంటే ఇంకా ఆయన ఇంకా 3 భాగాలు అన్నాడు. మరి అంతటి పరమాత్మని ఆయన కాదు, ఆ పరమాత్మ ఎవరంటే మనమే, మన యథార్థ స్వరూపం అదే. అయితే ఏమంటే అంత చెప్పారు కదండి నేను ఇంతే కదా అంటున్నాను. ఆహా ఇంతేనంటే ఇప్పుడు ఇది గోడ అన్నాం అనుకోండి, నేను ఇట్లా ఏం చూపిస్తే ఇది ఒక్కటే కాదు గోడ, అది కూడా గోడే, అది కూడా గోడే, ఆ మొత్తం గోడే. అట్లే ఇక్కడ చూపించాం, అదిగో ఇక్కడ. అందువల్ల ఏమిటంటే అది అనంతమైనటువంటిది, ఇంత అనంతమైనటువంటిది, దానికంటే వేరుగా రెండవదేమీ లేకపోతే దేన్ని పట్టుకుంటుంది, దేన్ని విడిచిపెట్టింది. కాబట్టి వేరైనటువంటి భావం కూడా లేదు, అక్కడికి వేరైనటువంటి వస్తువే కాదు, వేరైనటువంటి భావం కూడా లేదు, అది కూడా నేనే. కాబట్టి ఎలా విడిచిపెట్టాలి, ఆత్మనైనటువంటి నేను నా శరీరాన్ని విడిచిపెడతాను, ఎందుకంటే ఆత్మనైనటువంటి నేను శరీరం ఒకటి ఉందని అనుకుంటున్నాను కాబట్టి ఆ అనుకోవటం కనుక పోయిందంటే శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఆలోచనలు విడిచిపెడతా, మంచి భావాలను విడిచిపెడతా, చెడ్డ భావాలను విడిచిపెడతా, చుట్టూ ఉన్నటువంటి వస్తువుల్ని వ్యక్తుల్ని వాటితో ఉన్నటువంటి బాంధవ్యాన్ని సంబంధాన్ని విడిచిపెడతా, నాలో ఉన్నటువంటి వాసనల్ని కర్మఫలాలని విడిచిపెడతా. కానీ నన్ను ఎలా విడిచిపెట్టేది, ఇది క్వశ్చన్. నన్ను నేను ఎలా విడిచిపెట్టడం, నాకంటే వేరుగా ఏదన్నా కానీ భావిస్తే అది భ్రమైనా కావచ్చు, కాక భావిస్తే వాటిని విడిచిపెట్టచ్చు, కానీ నన్ను నేను ఎట్లా విడిచిపెడతాను? కాబట్టి నన్ను నేను విడిచిపెట్టడానికి వీలు, అందుకనే అహేయం. అలాగే నాకన్నా వేరుగా ఉన్నటువంటి వస్తువులు నేను పట్టుకుంటాను, ఇక్కడ పుస్తకం అవుతుంది నాకంటే వేరుగా, దాన్ని పట్టుకుంటాను, బల్ల ఉంది పట్టుకుంటాం, దేనైనా పట్టుకుంటాం, ఇక్కడి నుంచి లేచిపోయేనా పట్టుకుంటాం, నాకంటే వేరుగా ఉంటుంది. సరే నాకంటే వేరుగా ఎక్కడో మనిషి ఉన్నాడు పట్టుకుంటాం, ఓ దొంగ ఉన్నాడు అనుకుంటే పట్టుకుంటాం, అంటే దేనిని పట్టుకోవచ్చు. కానీ ఆత్మనైనటువంటి నేను నన్ను ఎక్కడ పట్టుకుంటాను, దేహాన్ని పట్టుకోవచ్చు, కన్ను పట్టుకోవచ్చు, చేతులు పట్టుకోవచ్చు, కాళ్ళు పట్టుకోవచ్చు, ముక్కు పట్టుకోవచ్చు, ఏమైనా పట్టుకోవచ్చు, కానీ నాకంటే వేరుగా ఉన్నదాన్ని పట్టుకోవచ్చు, కానీ నేనైనటువంటి ఆత్మను నేను ఎట్లా పట్టుకుంటాను? కాబట్టి పట్టుకోవటానికి వీల్లేదు, నన్ను నేను పట్టుకోవటం కుదరదు. నా దగ్గర లేనటువంటి దాన్ని పట్టుకోవచ్చు, నా దగ్గర ఉన్నా నాకు కొంత దూరంగా ఉన్నా పట్టుకోవచ్చు, అసలు నేనైనటువంటి దాన్ని పట్టుకోవటానికి వీల్లేదు. అందుకనే ఆత్మని పట్టుకునే వీలు పని లేదు, విడిచిపెట్టేటువంటి వీలు లేదు. కాబట్టి దేనికి కూడా ఇది అందేటువంటిది కాదు. ఒకవేళ నేను ఈ దేహాన్ని నేను శరీరాన్ని కాదే నేను శరీరాన్ని కాదు కదా, కాబట్టి నాకంటే వేరుగా ఉంది కదా, పట్టుకోవచ్చు కదా అని అన్నాం అనుకోండి, అప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నాం, ఇంకా ఆత్మ రావాలి. ఎందుకంటే నేను శరీరాన్ని అనేటువంటి ఆ భావన ఆత్మగా ఉంటే ఈ భావనలే ఉండదు. అందుకని నాకన్నా వేరుగా ఇది రెండవది ఏది లేదు అని చెప్పాల్సి. అందుకని అహేయం అనుపాదేయం మనోవాచాం అగోచరం అన్నారు. మనసుకి వాక్కి అగోచరమైనటువంటిది అందనటువంటిది అని. ఇప్పుడు మనస్సు అంటే ఆలోచన లేదు, ఆలోచనల ద్వారా అందుకోవడానికి వీలు లేనటువంటిది ఆత్మ. ఏదైనా ఒక వస్తువు, ఒక వ్యక్తి, ఒక విషయం, ఒక భావన, ఒక భోగం ఏదైనా కనుక ఉంటే దాని గురించి మనసు ఆలోచనలు చేస్తుంది. మరి ఆత్మ వస్తువా? వస్తువు కాదు. వ్యక్తియా? వ్యక్తి కాదు. విషయమా? విషయం కాదు. భావన? భావన కాదు. మరి ఎట్లా పట్టుకుంటావు? ఎట్లా తెలుసుకుంటావు? నాకంటే వేరుగా ఉందని దేని నేను తెలుసుకుంటాం, కానీ నాకంటే వేరుగా లేనటువంటి దాన్ని నేను ఎట్లా తెలుసుకుంటాను? పైగా తెలిసిన విషయాన్ని గురించి మనసు ఆలోచించగలుగుద్ది. మరి ఆత్మ తెలిసినటువంటి విషయం కాదే, ఎలా ఆలోచిస్తుంది? ఆత్మ మనకేం తెలుసా? అంతకుముందు పరిచయం ఉంది ఎవరికన్నా? లేదు. కాబట్టి అది కుదరదు. అసలు ఆత్మ విషయమే కాదు. అలాగే తెలియని విషయాన్ని గురించి కూడా మనం ఆలోచించవచ్చు. ఏమైంటుంది అని తెలియని దాని గురించి కూడా ఆలోచించవచ్చు. మరి ఆత్మ తెలియని విషయమా? ఆహా, కాదు. అదేమంటే ఇందాక తెలిసిన విషయం కాదన్నారు కదా, ఇప్పుడు తెలియని విషయం కాదన్నారు కదా. అది తెలిసిన దానికి తెలియని దానికి వేరైంది. తెలిసిన దానికి తెలియని దానికి వేరైంది కాబట్టి అది మనసుకి అందదు, అగోచరం. మరి వాక్కుతో వాక్కు కూడా అంతే, అది అందేది కాదు. వాక్యే కాదు, అన్ని ఇంద్రియాలకి కూడా అందేటువంటిది కాదు. ఈ విషయాన్నే కేనోపనిషత్తులో మనం చెప్పుకున్నాం. నా తత్ర చక్షుర్ గచ్చతి, నా వాక్ గచ్చతి, నా మనః నా విద్మః నా విజానీతః అని చెప్తున్నాం. నా తత్ర చక్షుర్ గచ్చతి, అక్కడి కళ్ళు పోవు. కళ్ళు అక్కడికి పోవంటే కళ్ళు దాన్ని చూడలేవు. నా వాక్ గచ్చతి, వాక్ అక్కడికి వెళ్ళలేదు. అంటే వాక్కు ద్వారా ఆత్మను తెలుసుకునే వీలు లేదు అని ఈ ప్రకారంగా మనం అక్కడ చెప్పు. నా మనః మనసు తెలుసుకోవడానికి వీలు లేదు అని ఇలా చెప్తున్నాం. ఎందుకనంటే ఆత్మే అన్ని ఇంద్రియాలకు ఆధారంగా ఉంది. ఈ మనసుకైనా వాక్కుకైనా కంటికైనా చెవికైనా అన్నిటికీ ఆధారంగా ఉంది ఆత్మ. ఆధారంగా ఉన్నటువంటి ఆత్మని ఎలా తెలుసుకోవటం? పొలానికి కాపలా పెట్టడానికి పక్షులు ఏమైనా వచ్చి ఆ గింజలు తినిపోతాయేమని చెప్పి కాపలా పెట్టడానికి ఏం చేస్తారంటే ఓ మంచి కట్టి ఆ మంచి మీద కూర్చుంటాడు. ఆ మంచి మీద కూర్చొని దూరంగా ఆ పక్షులు కనుక వాడితే వడిసలు అంటారు. దాన్ని తిప్పుతా ఆ ఇసురు వేస్తామంటే, అంటే రాయి ఇసిరినట్టు అనమాట, అవి కాస్త ఎగిరిపోతా ఉంటాయి. మంచి మీద కూర్చున్నటువంటి వాడు ఆ పొలంలో ఎక్కడ ఒక పిట్ట కనపడ్డా కూడా దాన్ని తాగుతాడు, అన్నింటినీ చూడగలుగుతాడు. కానీ ఆ మంచి ఏ స్తంభాల మీద కట్టిందో ఆ స్తంభాన్ని చూస్తారా? అది మాత్రం కనపడదు. ఇప్పుడు మంచి మీద కూర్చున్నాడు కదా, ఈ మంచి దేని ఆధారంగా ఉందో, అంటే ఏదో నాలుగు ఆ స్తంభాల ఆధారంగా కదా ఉంది, మరి దాన్ని చూడగలుగుతాడంటే దాన్ని చూడలేదు. అదే ప్రకారంగా మనకున్నటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియాలు కూడా ఆ ఆత్మ యొక్క ఆధారంగా ఉన్నాయి. అందుకని మనం ఆధారంగా ఉన్నటువంటి ఆత్మను చూడలేము. ఆధారంగా ఉన్నటువంటి ఆ మంచికి ఆధారంగా ఉన్నటువంటి వాటిని వాడు ఎట్లా చూడలేదో, మనం కూడా మనకు ఆధారంగా ఉన్నటువంటి వాటిని మనం చూడలేము. కాబట్టి మనోవాచాం అగోచరం అన్నారు. ఇక మరొకటి అప్రమేయం అన్నారు, అంటే సాటి లేనిది. అంటే మరొక దాంతో పోల్చడానికి వీలు లేదు. నిన్న కూడా మనం చెప్తున్నాం, ఆత్మ సత్య వస్తువు, మిగిలిన అన్ని మిథ్యా వస్తువులు. ఏది సత్య వస్తువులే? ఆత్మ ఒక్కటే సత్య వస్తువు. మరి సత్య వస్తువుని పోల్చడానికి ఇంకో సత్య వస్తువు ఉందా? లేదు. మరి మిథ్యా వస్తువుతో ఎట్ట పోలుస్తాం? పోల్చడానికి లేదు. అంటే సత్య వస్తువుని అసత్య వస్తువుతో కొలవటానికి వీలు లేదు. ఇప్పుడు బియ్యం బస్తా తీసుకొచ్చి ఇక్కడ కుమ్మరిచ్చారు, దాన్ని కొలవండి అన్నాం, అదిగో అక్కడ కొలవటానికి మానిక తవ్వ సోల అలాంటి ఆయుధాలు పెట్టాం. పెడితే కొలవండి అని అంటే ఆమెనే నడుము బిగించారు, వచ్చేసి కొలటానికి ప్రారంభం చేశారు. ఆగండి ఆగండి ఒక క్షణం, మీరు కొలిచే దేనితోటి కొలుస్తారంటే రాత్రి మీకు కల్లా కనపడ్డ మానికతోటి కొలవండి అన్నాం. ఆ అబ్బే ఎట్లనండి, రాత్రి కల్లా కనపడ్డ మానికతోటి మేము ఎట్లా కొలుస్తాం అని అంటాం. సరే కొంతమంది ఉన్నారు తెలివి తక్కువ వాళ్ళ మీరు, అందుకని ఏమంటారంటే ఏమండి రాత్రి మాకు కల్లా మానికి రాలేదండి, కల్ల వచ్చిన మానికతోటి కొలవమంటారు కదా, మాకు కల్లా మానిక ఇంతవరకు ఎప్పుడు రాలేదండి జీవితంలో నాకు. సరే అయితే ఇదిగో ఈ మానికతోటి కొలవండి అని ఆ మాట్లాడారు కదా, రాత్రి మాకు కల్ల రాలేదు, అప్పుడు మీకు ఇదిగో ఈ మానికతోటి కొలవండి అని పేపర్ మీద ఒక బొమ్మ వేసి మానిక బొమ్మ ఇచ్చాం, ఇప్పుడు దీంతోటి కొలవండి. కొలుస్తారు దాంతోటి కొలవడానికి వీల్లేదు. కనుక ఎలాంటి వస్తువు వ్యావహారికమైనటువంటి దాన్ని వ్యావహారికమైనటువంటి దాంతో కొలవాలి, ఇంకో దాంతో కొలవటానికి వీల్లేదు. కనుక సత్య వస్తువుని అసత్య వస్తువుతో కొలవటానికి వీల్లేదు. ఎందుకనంటే ఆత్మ తప్ప అన్నీ అసత్యమైనటువంటి వస్తువులే కదా. ఇక నాలుగవది ఆద్యంతరహితం, అంటే ఆది అంతం లేనటువంటిది, అంటే పుట్టుక చావు లేనటువంటిది. ఈ విషయం కూడా రాత్రి వచ్చినటువంటి శ్లోకాలు వచ్చాయి. మహా ఇది తేజో రూపమైనటువంటిది, అంటే తేజస్సే దాని రూపం. ఆత్మ ఏమిటంటే స్వయం ప్రకాశం, స్వయం ప్రకాశం అంటే ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటుంది, దివ్యమైనటువంటి తేజస్తో ఉంటుంది, అందుకని తేజో రూపం. ఆ తేజో రూపమైనటువంటి ఆ ఆత్మ అహం నేను పూర్ణ బ్రహ్మ, పూర్ణ బ్రహ్మం పూర్ణ తత్వం నేనే, ఆ పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మాన్ని శుద్ధ చైతన్యాన్ని నేనే. నాలోనే ఉన్నటువంటి ఆత్మ అనటం తప్పు, నేనే ఆత్మని అంటాం రైట్. నాలోనే ఆత్మ ఉన్నదని ఎప్పుడు అనుకుంటామంటే మనం జీవభావన ఉన్నంతకాలం అనుకోవాలి. ఏం చేస్తాం మరి, నాలో ఆత్మ ఉన్నదని అనుకోవాలి. ఆ తర్వాత నాలో ఆత్మ ఉన్నదని అంటే ఆ నేను ఆత్మను కాకుండా పోయానుగా. నాలో ఆత్మ ఉన్నదంటే ఆత్మేమో ఎవరో, నేనేమో ఈ దేహాన్ని. కనుక ఆ స్థాయికి పోయిన తర్వాత ఇది తప్పు అవుతుంది. అందుకని ఆత్మనైంది నేను దీనిలో ఉన్నాను అన్నారు. నాలో ఆత్మ ఉందని అనకూడదు, నాకు ఇదిగో ఇది తగిలించుకొని ఉన్నా అని అన్నారు. అందుకని ఆ పూర్ణ బ్రహ్మం పరిపూర్ణమైనటువంటి బ్రహ్మాన్నే నేను అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. దీంతో మనం ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాలు చెప్పుకున్నాం. నిజంగా ఈ ఆత్మ లక్షణాలని బాగా విచారణ చేయాలి, బాగా బాగా విచారణ చేయాలి. అలా విచారణ చేసినప్పుడు మాత్రమే ఆత్మగా ఉండటం అనేటువంటిది సాధ్యమవుతుంది. అయితే మరి విచారణ చేయటం అనేటువంటిది అది మీకు వదిలేస్తూ ఉంటాం, మనం చేయగలిగింది ఏమి లేదు. ఇక రేపటి నుంచి తత్వమసి మహావాక్యార్థ వివరణ వస్తుంది, రేపటి నుంచి చెప్తాం.